సంసార బంధంలోకి లాగుతాడు. అప్పుడు ఏం చేస్తారనమాట, సాయంత్రం 6:30 ఉపన్యాసానికి రావడం మానే సినిమాకి పోతారు. అది వేటగాడి మాయ. ఈ పిట్ట జీవాత్మ పరమాత్మ అనే రెండు పక్షులు జీవుడు పరమాత్మ వెంటబడి మోక్షం పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి సంసార వృక్షాలు కొన్ని అయితే ఆయన వెంట వెళ్లకుండా వేటగాడి వల్ల పడి నశించిపోయినట్లుగా ఈ సంసారంలో ఉండే మాయలు భ్రమలలో పడి నశించే పెట్టలు కొన్ని ఉంటాయి. మొత్తం మీద దీనికి 9 రంధ్రాలున్నాయి. ఈ 9 రంధ్రాల్లో ఏ రంధ్రం నుంచి అయినా బయటికి పోవచ్చు. ఆ పోయే రంధ్రాలలోంచి బయటికి పోయేటప్పుడు పరమాత్మ అనే పెట్టని పట్టుకుంటే లాభం మోక్షం, లేదా ఈ జీవాత్ముడు మాయలో పడితే వేటగాడి చేతిలో పడిన పెట్టలా నశించిపోతాడు. ఈ భయంకరమైన సంసారం అనే వృక్షాన్ని సృష్టించి పెంచి చివరికి లయం చేసుకునే నీకు నమస్కారం, నన్ను ఈ సంసార వృక్షం నుంచి గట్టెక్కించన్నాడండి ఆయన బ్రహ్మగారు మొదలైనటువంటి వాడు. అపూర్వ స్తోత్రాలు అన్నమాట ఇవి. బ్రహ్మాది దేవతలు ఈ సంసార వృక్షం గురించి ఎంత అద్భుతంగా వివరించారు. ఇలా పరిపరి విధాలుగా ప్రార్థించారు, ప్రభు నిన్ను ప్రార్థించడానికి వాళ్ళు వీళ్ళు అనే సంబంధం లేకుండా ఎవరైనా పూజించవచ్చు. నిన్ను నాలుగా శ్రమంబుల జనములు సేవింప అఖిల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రమును నీవు పొందుదువుహరి. తండ్రి నిన్ను ఈ లోకంలో ఎవరైనా పూజించవచ్చు, ఈ ఆశ్రమం ఆశ్రమం అనే తేడా లేకుండా. బ్రహ్మచర్యాశ్రమం వాళ్ళు, గృహస్థాశ్రమం వాళ్ళు, వానప్రస్థాశ్రమం వాళ్ళు, ఏ ఆశ్రమం వాడైనా సరే నేను మొత్తం మీద చతుర్విధాశ్రమాల వాళ్ళు సేవించవచ్చు. అలా సేవించగా వారిని వారి సేవలు వారి ఉపాసనలకు తగినటువంటి ఫలితమిచ్చి రక్షిస్తావు. అంటే ఆశ్రమాలలో ఉన్నవారు నిన్ను సేవించగానే వారి సేవ యొక్క విధానాన్ని బట్టి భక్తిని బట్టి నువ్వు వారికి తగిన ఫలితం ఇస్తావు. నువ్వు వాళ్ళ కోసం దర్శనం ఇవ్వడానికి ఒక రూపం ధరిస్తావన్నాడు. నిజానికి నీకు రూపం లేదు, కానీ ఈ ఆశ్రమాలలో ఉన్న జనులు నిన్ను భక్తితో సేవించడం వల్ల వాళ్ళకి కనబడాలి గనక ఒక రూపం ధరిస్తావు. ఆ రూపం ఎటువంటిది? అఖిల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రంబు నీవు పొందుదువు హరి. శుద్ధమైన శరీరం అది, అందులో ఎక్కడ అపవిత్రత లేదు, కల్మషము లేదు. సత్వగుణం అంటే శాంత ప్రధానము, శరీరం నిలబడ్డానికి పనికొచ్చే గుణం అని అర్థం. అటువంటి శాంతస్వరూపాన్ని పొందుతావు. శ్రేయమది, నీ దర్శనమైన వాడికి శుభం తప్ప అశుభం ఉండదు. అటువంటి మంగళస్వరూపాన్ని ధరించి వారికి దర్శనమిస్తావు. నీ దశ తమ చిత్తములిడి ఏ దశలకు పోక కడతురెరుక కలుగువారాదూడయడుగు క్రియ నీ పాదం వను నావకతన భవసాగరమున్. ఈ సంసారం ఒక మహాసముద్రం. సముద్రం దాటాలంటే చాలా కష్టం, కానీ భక్తితో నీ మీదే దృష్టి పెట్టి ఇంక నిన్ను తప్ప మరొకడిని ఎవ్వండి మనస్సులోకి రానివ్వకుండా నిరంతరం స్మరించేవాడు, నీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంచేవాడు సంసారం అనే సముద్రాన్ని చాలా తేలికగా దాటతాడు. ఎలా దాటతాడో తెలుసా? ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి. సంస్కృతంలో వ్యాసుల వారు గోష్పాద సలిలం యథ అన్నారు. అంటే ఒక ఆవు నేల మీద అడుగు వేసింది, ఆవు నేల మీద అలా తొక్కగానే మట్టిలో ఎంత గుర్తుపడుతుందా, గొయ్యి ఏర్పడుతుంది కదా. ఆవు యొక్క గిట్ట కన్నం అక్కడ కనబడింది, ఆ కన్నంలో నీళ్లు పోయండి. ఆవు గిట్ట ఎంత ఉంటుంది, మహా అయితే ఈ చెయ్యి ఎంత ఉంటుంది, ఈ చెయ్యి అంత కన్నంలో నీళ్లు పోయండి. ఆ నీరు దాటడం ఎవరైనా తేలిగ్గా దాటగలమా లేదా? ఆవు అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా సంసార సాగరాన్ని నీ భక్తులు దాటుతారు అని వ్యాసుల వారంటే పోతన గారు ఇంకా చమత్కారం చేసి ఆదూడ ఎడుగు క్రియ అన్నారు. ఆవు దూడ ఇవాళ మనకు చూడండి, పక్కనే బుల్లి దూడని కట్టారు. ఆ బుల్లి దూడ కాలు మరీ ఇంత చిన్నది, ఆ చిన్న కాలు యొక్క అడుగులో ఉన్న నీరు అంత తేలిక దాటగలుగుతా అంట భక్తులు కదా. అందుకని ఆవు అడుగు కూడా పెద్దదైపోయింది ఆయనకి. అందుకని ఆదూడ ఎడుగు, ఆవు దూడ ఎడుగు అని అన్నారు ఆయన. నిజంగానే గోవత్స పదం అని తర్వాత కూడా మళ్ళీ బ్రహ్మ అంటాడు, ఆవు దూడ యొక్క అడుగులో ఉన్న నీరు దాటడం ఎంత సులభమో సంసార సముద్రాన్ని దాటడం అంత సులభం. ఎవరికి? సంపూర్ణంగా నీ మీద భక్తి ఉంచిన వాడికి, మనస్సు లగ్నం చేసిన వాడికి. నీవారై నీ దశ తమ భావంబులు నిలిపి జనులు భయ విరహితులై ఏ విఘ్నంబుల చందక నీ వరలిడి మేటి తోట నగడు దురీశ. ఒక్కసారి ఎవడైనా నేను నీవాడిని అనాలి, అంటే తవాస్మీతి చయాచతే అన్నమాట. ఎవడైనా ఒకే ఒక్కసారి నేను నీవాడిని అని అంటే ఆ క్షణమే వాడి సంపూర్ణమైన మనస్సును నువ్వు ఆకట్టుకుంటావు, వాడిని నీవాణ్ణిగా చేసుకుంటావు, నీ వేపు తిప్పుకుంటావు, వాడికి ఉన్న విఘ్నములు తొలగజేస్తావు, వాడిని నీ ఉన్న చోటికి పట్టుకుపోతావు. కాకపోతే మనిషి ఏం చేయాలి? ప్రభు, ఇక నాకెవరూ దిక్కు లేదు, నువ్వే దిక్కు, నువ్వే సంపూర్ణమని సంపూర్ణ శరణాగతి పొందితే వాడికి మోక్షమునకు ఏ విఘ్నములు లేకుండా చేసి వాడిని శాశ్వతంగా నీ దగ్గర అట్టే పెట్టుకుంటావు. అటువంటి నీకు నమస్కారం. ఒకసారా, రెండుసార్లా, ఎన్ని పర్యాయములు అవతరించావయ్యా? అసలు అవతారం ఎక్కడుంది నీకు? పుట్టుకు ఎక్కడుంది? కానీ పుడుతున్నావు నువ్వు. అది మాకు చాలా చిత్రంగా ఉన్నది. పుట్టువులేని నీకు అభవా, పుట్టుట క్రీడయ్యకాక పుట్టుటే ఎట్టనుడును భవాది దశలెల్లను జీవులయందు అవిద్య తా చుట్టుచునుడుగాని నిన్ను చుట్టునది బలే పొంత నుండి చుట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటి గంటిమీశ్వరా. ప్రభు, నిజం చెప్పాలంటే నీకు పుట్టుక లేదు, అందుకే నీకు అభవ అని పేరు. భవము అంటే పుట్టుక, భవము లేనివాడు అభవుడు. నీవు జన్మని ఎత్తని వాడివి, జన్మ రాహిత్యం కలిగిన వాడివి. ఎందుకంటే గుణములు లేవు గనక కేవలం మనుష్యుల కోసం ఒక రూపదర్శనం ఇవ్వడం కోసం త్రిగుణములను సేకరిస్తున్నావు. అందుకే నీది దివ్య మంగళ విగ్రహం. దానికి పుట్టుక, ఉత్పత్తి, వినాశం ఇలాంటి ఆరు లక్షణములు లేవు. అలాంటి నీవు ఇలా అప్పుడప్పుడు మమ్మల్ని ఉద్ధరించడానికి ఈ భూమండలంలో ధర్మ సంస్థాపన కోసం ఓసారి కౌశల్యకు పుడతావు, ఓసారి అతిథికి పుడతావు, మరోసారి చేప కడుపున పుడతావు, ఓసారి పీత కడుపున పుడతావు. ఏమిటి విచిత్రం, ఇలా అవతారాలు ఎందుకు ఎత్తుతున్నావు అంటే లోక రక్షణ కోసం నువ్వు కూడా ఈ కష్టాన్ని సేకరిస్తున్నావు. నీవు కష్టాన్ని సేకరిస్తే ఆ కష్టం కూడా నీకు చాలా సులభమైపోతున్నది. ఈ పుట్టడం, పెరగడం, చావడం దీనంతటికీ వేదాంత పరిభాషలో అవిద్య అని పేరు. అవిద్య అంటే ఏమిటో సుస్పష్టంగా శంకరాచార్యులు వారు కూడా చెప్పారు. ఈ పుట్టడం, పెరగడం, చావడం, సంసారాల్లో ఉన్నటువంటి బంధములు శాశ్వతమనుకోవడం, దీనికి అవిద్య అని పేరు. ఈ అవిద్య మానవుల్ని చుట్టి పీడిస్తుంది, జీవుల్ని పట్టి పీడిస్తుంది, కానీ నిన్ను మాత్రం పైకలా చుట్టుకున్నట్టు కనబడుతుంది కానీ చుట్టదు. నీ చుట్టూ అందరూ ఉంటారు, అందరితో ఉంటావు, నువ్వు అన్నం తిన్నట్టే ఉంటావు, నువ్వు సంసారంలో ఉన్నట్టు ఉంటావు, కానీ తామరాకుని నీటి బుట్టు అంటనట్టుగా నీవు మాత్రం దీంతో ఏ సంబంధం లేకుండా ఉంటావు. అందుకే చుట్టూన దింబలే పొంత నుండి చుట్టుకున్నట్టుగా పక్కనే ఉంటుంది కానీ నిన్ను చుట్టుకోదు. అటువంటి సంసారంలో ఏ క్రియ జోలికి వెళ్ళని, భవబంధాల జోలికి వెళ్ళని ఏకైక పరంజ్యోతి స్వరూపుణ్ణి నిన్ను చూచి నీకు భక్తితో నమస్కరిస్తున్నావు. ఎక్కటి గంటిమి, నువ్వు అక్కడవే పరబ్రహ్మం అన్నమాట. అటువంటి ఏకో నారాయణ అని పిలువబడే నీకు నమస్కారం. ప్రభు, గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవత భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదమిలా భారంబువారింపవే. ఎన్ని పర్యాయములు అవతరించావు నువ్వు. ఒకనొకప్పుడు గురు పాఠ్యనం పెద్ద చేపయ్యావు, మత్స్యావతారమెత్తావు, హయగ్రీవుడని పేరు కలిగిన సోమకాసురుణ్ణి సంహరించావు, వేదాలు విధాతకిచ్చావు, జలగ్రహమవై తావేలుగా మారావు, మందర పర్వతాన్ని పైకెత్తావు, భూమండలాన్ని కూడా మోస్తున్నావు, కోలంబవై వరాహ రూపం ధరించావు, హిరణ్యాక్షుణ్ణి సంహరించావు, భూదేవిని రక్షించావు, శ్రీ నృకేసరి అయ్యావు, నరసింహమూర్తి అయ్యావు, స్తంభాన్ని చీల్చుకుని బయటకు వచ్చావు, దుష్టుణ్ణి చీల్చావు, ప్రహ్లాదుణ్ణి రక్షించావు, ఆ తర్వాత భిక్షుకుడివి, వామనుడి అయ్యావు, బలిచక్రవర్తిని ఉద్ధరించావు, దేవతలకి సామ్రాజ్యం ఇచ్చావు, హయాననుడవై హయగ్రీవ అవతారం, గుర్రపు తల కలిగిన విష్ణువుగా అవతరించావు, రాక్షసుని సంహరించావు, లలితా సహస్రనామాన్ని లోకానికి అందించావు, క్ష్మాదేవతా భర్తవై పరశురాముడిగా పుట్టావు, 3 ఏళ్ళు 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేశావు, ధరణీనాథుడవై రామచంద్ర ప్రభువుగా పుట్టావు, ధర్మమంటే నీవేనని నిరూపించి రామో విగ్రహవాన్ ధర్మ అనిపించావు, దయాగుణగణోదారుండవై బుద్ధుడిగా పుట్టావు, లోకంలో అహింస, ధర్మం, సత్యం వ్యాప్తి చెందించావు. ఇలా ఎన్నో పర్యాయములు లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదం, లోకాలు రక్షించిన నీకు నమస్కరిస్తున్నాను. తొందరగా బయటకు వచ్చి ఇలా భారంభు వారింపవే, భూమి యొక్క బరువు తగ్గించు, భూమికి బరువు ఎక్కువైపోయింది, పాపాత్ముల్ని తట్టుకోలేకపోతుంది ఆవిడ, రోజు నాస్తికవాదులు ఈ పిచ్చ కమ్యూనిస్టులతోటి భూదేవి అట్టుడికి పోతోంది, వీళ్ళని నాశనం చేసి ధర్మ సంస్థాపన చెయ్యి. వీళ్ళు ఎంత బాగా అన్నారో తెలుసా, ముద్దుగా పలిగారండి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతా ఒక్కెత్తు, ఇప్పుడు చెప్పబోయే మాట చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట. గారంగా అడిగారట ఆయన్ని, ముచ్చిరియున్నది లోకము, ఈ లోకం అంతా అట్టుడికి పోతోంది, నాశనం అయిపోతోంది, బాధలు పడుతోంది, ఎందుకని నిచ్చలు కంసాది కల్లులు నిర్దయులేచన్, నిర్దయులైన కరుణ లేని కంసుడి వంటి నీచులు ఈ భూమిని పరిపాలించడం వల్ల, వాళ్ళు ఆక్రమించుకోవడం వల్ల, వాళ్ళు పాలకులు అవడం వల్ల, వాళ్లే ఎక్కడికి వెళ్ళినా యూనివర్సిటీలో చేరిపోవడం వల్ల ఈ మొత్తం ప్రపంచమంతా నాశనం అయిపోతోంది, బాధపడిపోతోంది. మచ్చిగ కావగ వలయును, నువ్వే దీన్ని ప్రేమతో కాపాడాలి, నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు తండ్రి, ఇంతవరకు బాగానే ఉంది కదా. విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుంద, ఇంకా అమ్మ కడుపులో ఉన్న చాలేవయ్యా, ఇంకా నీకు ముచ్చట తీరలేదా, తొందరగా బయటికి రా ప్లీజ్ అన్నారట. దయతో తల్లి కడుపులోంచి బయటికి రమ్మని, అసలు వాళ్ళు అడగడం ఆ గారం, ఆయన ఊ అండం లోపల కూర్చుని తల్లి కడుపులో ఉన్న చాలే తండ్రి, నీకు ఇంకా ముచ్చట తీరలేదనుకుంటాను, అక్కడ ముచ్చట్లు లేక అచ్చట్లు ముచ్చట్లు లేక అందరూ పిచ్చెక్కిపోతూ ఉంటే నువ్వు లోపల కూర్చుని మా అమ్మ అని కడుపులో ఆడుకుంటే ఎలాగా, ఆ బొజ్జలోంచి తొందరగా బయటికి రావా అన్నారు. విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా అని గారంగా అడిగి, ఇప్పుడు ఈ ప్రార్థన అంతా అయ్యాక ఆయన లోపల నుంచి చెయ్యి ఎత్తాడు, తలకాయ ఊపాడు, వస్తున్నాను అన్నట్లుగా ఇప్పుడు తల్లికేసి తిరిగారు. ఆవిడ ఇందాకటి నుంచి వెర్రెత్తిపోతుంది, వీళ్ళు ఏమిటేమిటో ప్రార్థన చేస్తున్నారు, ఈ ప్రార్థన అర్థమవుతోంది, నమస్కారాలు అర్థమవుతున్నాయి, నా బొజ్జకి దండం పెడతారు, తల్లి కడుపులోంచి రా అంటారు, ఇది భ్రమ నిజమా, నిజమా భ్రమ అనుకుంటోంది కదా, ఎందుకు వచ్చింది ఆవిడ ఏడిపించటం, అంతటి భగవంతుడిని కడుపులో పెట్టుకున్న తల్లి మనకి తల్లి లాంటిదే అనుకుని ఆవిడతో అన్నారు, అమ్మా నీకు నా దండం పెడుతున్నావు అనుకున్నావే, ఆ నమస్కారం నీకు కాదు తల్లి అన్నారట. నా చిన్నప్పుడు తెలియక ఒక ఇలాగే కూర్చునుంటే అందరూ వచ్చేలా దండం పెడుతుంటే చిన్నపిల్లాన్ని నాకు 6 ఏళ్ల వయసు వాడికి దండం పెడుతున్నారు అనుకున్నాను నేను, నా వెనకాతల కృష్ణుడి విగ్రహం ఉంది, ఆ వచ్చిన వాళ్ళలో కృష్ణుడికి దండం పెట్టేవాడు, ఆ కృష్ణుడికి దండం పెడుతుంటే నేనేమో అనుకున్నాను, తర్వాత అర్థమైంది అనుకోండి. అలాగా నీక్క తల్లి పెడుతున్నది నీ కడుపులో ఆయన ఉన్నాడు. ఎంత బాగా చెప్పారో తెలిసి అండం కూడా వాళ్ళు, తల్లి నీ యుద్ధరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి పుట్టెడి కంసుచే భయమింత లేదు నిజంబు, మాకెల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు, చల్లగావలి యాదవావళి సంతసంబును పొందగన్, సంతసంబును పొందగన్. తల్లి నీ కడుపులో సమస్త లోకాలకి మూలకారకుడైన, అసలు జగత్తంతటికీ మూలకారకుడైన, ఆధారభూతుడైన ప్రధాన పురుషుడున్నాడు, రేపు పుట్టబోతున్నాడు, ఇంక నీకింత కూడా భయం లేదు, ఈ కంసుడే కాదు ఈ సృష్టిలో ఏ పాపాత్ముడు ఏ దుష్టాత్ముడు ఏ నీచుడు నిన్నేమీ చెయ్యలేడు, ఒక్క నీకే కాదు యాదవులకి మానవులకి భూమాతకి అఖిల లోకాలకి ఆనందం కలిగించబోతూ ఆ పరమాత్ముడు పుట్టబోతున్నాడు, అంతటి పరమాత్ముడిని మాకిచ్చి మమ్మల్ని రక్షిస్తున్నావు, ఆ పరమాత్ముడిని కడుపులో పెట్టుకున్నావు, లోకనాయకుణ్ణి జగన్నాథుణ్ణి కడుపులో పెట్టుకున్న నువ్వు జగన్మాతవి, అందుకని నీకు నమస్కరిస్తున్నాం. ఇప్పుడు నీ కడుపుకి దండం పెట్టడంలో తప్పులేదు, లోపల ఉన్నవాడికి దండం పెట్టడం, నీకు కూడా దండం పెట్టడం అవసరం, ఎందుకు నమస్కరించాలంటే జగన్నాథుడికి తల్లివి గనక జగన్మాతవి, అటువంటి నీకు నమస్కరిస్తున్నాం, నీ కడుపు చల్లగా ఎప్పుడు ప్రసవం అవుతుందా అని ఎదురు చూస్తున్నాం, యాదవులకి మానవులకి అందరికీ ఆనందం కలుగుతుంది నీకు ప్రసవం అయితే, తొందరగా పిల్లవాడికి జన్మనీయమ్మ ఆవిడ చేతిలో ఉన్నట్టు అనమాట, తొందరగా పిల్లవాడికి కనమ్మ తల్లి నీకు నమస్కారం అని, అంటే వాళ్ళు కుతూహలంతో ప్రేమతో భక్తితో పరవశత్వంతో అన్నారు. అప్పుడు ఆవిడకి అర్థమైపోయింది, ఈ లోపల ఎవడో కారణజన్ముడు, ఇప్పటికీ ఇంకా ఆవిడికి పూర్తిగా జ్ఞానం రాలా, అలా అంత తేలిక రానివాడు పరమాత్మ, ఎన్ని అనుభూతులు వచ్చినా సంపూర్ణ జ్ఞానం ఇవ్వడు కదా ఆయన. క్రమంగా రోజు గడిచిపోయింది, అష్టమి, ఇవాళ ఏమిటి అష్టమి, ఆ రోజు అష్టమి, రోహిణి నక్షత్రం, క్రమక్రమంగా పగలంతా ఆకాశం మేఘావృతం అయిపోయింది, నల్లని కారుమబ్బులు అనుముకున్నాయి, ప్రపంచమంతా చల్లదనంతో నిండింది, ఆహ్లాదంగా ఉంది వాతావరణం, స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులురిమే, సప్త సముద్రాలు స్వచ్ఛముగా అలా అలా కెరటములు విసరడం మొదలెట్టాయి. సముద్రాల్లో కెరటాలు ఎక్కువ ఇబ్బంది లేకుండా స్వచ్ఛముగా పొంగుతున్నాయంటే అర్థం ఏంటన్నమాట, ఒక్కోసారి కెరటాలు తుఫాను వచ్చినట్టు సూచిస్తాయి. తుఫాను వాతావరణం కాకుండా సాత్వికముగా కెరటములను పైకి విసురుతున్నాడు సముద్రుడు. భగవంతుడు పుడుతున్న సందర్భంలో తుఫాను ఇవ్వకూడదు కనుక. ఇంకా మేఘములు ఉరుముతున్నాయట. ఆ ఉరుము ఎలా ఉందో తెలుసా? ఉరుము భయంకరంగా లేదు, కలఘోషణం అంటే మందముగా మధురముగా మద్దెల వాయిస్తున్నట్టుగా ఉందిట. మేఘశబ్దం ఎలా ఉన్నది? మేఘముల యొక్క ఉరుము మంగళధ్వనుల్లా మంగళవాద్యాల్లో ఉన్నదనమాట. ఆ మంగళవాద్యాల్లో కూడా కొంతమంది డామ్ డామ్ అని వాదేస్తారు. అలా డామ్ డామ్ శబ్దములు కాకుండా మృదు మధురముగా చెవులకి వినేటట్టుగా సొంపుగా ఉన్నాయి ఆ శబ్దాలు. ఇంతలో గ్రహాలు నక్షత్రాలు అవి ఆనందంతో ఆకాశంలో బారులు తీరాయి. ఏ వరసలో ఉంటే మంచిదో ఆ వరసలో ఉండడం మొదలుపెట్టాయి. ఇంద్ర దేవతలంతా ఆకాశంలో బారులు తీరారు వాళ్ళు కూడా. వరపురగ్రామ ఘోషయ్యి వసుధయొప్పే. ఈ భూమండలంలోని గ్రామాలు పల్లెటూళ్ళు పట్టణములు పక్కణములు, పక్కణములు అంటే అడవుల్లో ఉండేటటువంటి గ్రామాలు ఉంటాయే ట్రైబల్ ఏరియాస్ని పక్కణము అంటారు, కాకింద కావచ్చు అనమాట. అవి నగరాలు అన్నిటిలో ఎక్కడ చూసినా ఆఖరికి మురికి కాలువల దగ్గర కూడా సువాసన రావడం మొదలుపెట్టిందిట. పరమాత్మ పుట్టే ముందు ప్రపంచమంతా సువాసనతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పువ్వులు వికసించడం మొదలుపెట్టాయి. అలా మొగ్గలు చూస్తూ ఉండగా టపటప టపటప విచ్చుకుని పెద్ద పువ్వులు అయిపోయి ఆ పువ్వుల నుంచి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. పళ్ళు ఆనందంతో మిగలముగ్గుతున్నాయి, వాటిల్లోంచి రసాన్ని కింద కారుస్తున్నాయి. ఇంతలో సన్నగా టప్ 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 అంటూ మేఘాలు వర్షం కురవడం మొదలెట్టాయి. ముత్యాల వాన కురుస్తున్నట్టుందనమాట. అలా చిన్న చిన్న చినుకులు పడ్డం మొదలెట్టింది. అందరికీ ఏదో తెలియని ఆహ్లాదం కలిగిందట. ఎవరిని పలకరించినా ఏమిటో తెలియదండి, కడుపు నిండిపోయినట్టుందంటాడు ఒకడు, అబ్బా సంగీతం విన్నట్టుందన్నాడు ఒకడు, కాదండి ఏదో అందమైన వస్తువు చూసినట్టుందంటాడు ఒకడు. అంటే అందరికీ అన్ని ఇంద్రియములకు ఆహ్లాదం కలిగిందిట. అదనమాట వరపురగ్రామ ఘోషయ్యి ఇంద్రియాహ్లాదం కలుగుతోంది. ప్రపంచమంతా ఆహ్లాదంగా మారిపోయింది. ఒక్క శత్రువులైన కంసాదులకి మాత్రమే ఆ పూట భీతి, మిగిలిన వాళ్ళందరికీ ప్రీతి. రాక్షసులకి భీతి, లోకానికి సంప్రీతి కలుగుతున్నది ఆ వాతావరణంలో. అటువంటి వాతావరణంలో క్రమక్రమంగా వర్ష మొదలయ్యింది. శ్రావణ మాసం కదా, పైగా వర్షం కూడా చక్కగా కురవడం మొదలుపెట్టింది. స్వామివారు పుట్టే ముందు వర్షం వస్తే అది శుభ సూచిగా ఉన్నట్టు, ఎప్పుడైనా భగవంతుడు పుట్టే ముందు మంచి గొప్పవాళ్ళు పుట్టే ముందు కొంత వర్షం వస్తుంది. ఆ వర్షం రావడం మొదలయ్యింది. కటిక చీకట్లు దిక్తటములలో అలుముకున్నాయి. సాయంకాలం చాలా తొందరగా చీకటి పడిపోయింది అనమాట. ఏ వేపు చూచినా చీకటి చీకటి అయిపోయింది వాతావరణం అంతా, ఒకటే చీకటి. కారాగృహంలో మాత్రం దివ్యమైన వెలుతురు. ఇంతలోనే భగవంతుడు పుట్టే ముందు మొత్తం కాపలా వాళ్ళందరికీ ఏదో తెలియని గాఢ నిద్ర వచ్చేసింది. యోగమాయా ప్రభావంతో మూడు చోట్ల గేట్ల దగ్గర బయట నగరాల దగ్గర ఉన్న వాళ్ళందరూ గాఢంగా నిద్రపోయేవారు. ఊళ్ళో వాళ్ళందరూ కందరాళ్ళే నిద్రపోయారు. కంసుడు నిద్రపోయాడు. అక్కడ నందగోకులంలో వాళ్ళు గాఢమైన మాయ కమ్మి ఎక్కడికక్కడ గుర్రు 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 మన నిద్రపోవడం మొదలుపెట్టారు. అది కూడా తన్మయత్వంతో కూడిన నిద్రలోకి వెళ్ళిపోయారంతా కూడా. క్రమంగా రాత్రి భాగం వస్తున్నది. రాత్రి అర్ధరాత్రి అవుతుందన్నమాట. ఏమి పవిత్రమైన రాత్రి! అసలు కటిక చీకట్లో చంద్రుడు ఉదయిస్తాడా అన్నట్టుగా ఉందన్నమాట. చెరసాలలో ఒకేసారి కొన్ని కోటి సూర్యులు కోటి చంద్రుల యొక్క సుశీతలత్వంతో ఆవిర్భవించినట్టుగా మొత్తం చెరసాలంతా వెలిగిపోయింది ఒక్కసారిగా అన్నమాట. సుతుగనే దేవకి నడురే యతి శుభగతి తారలు నుగ్రహంబులు నుండల్ దితి సుతనిరాకరిష్ణున్ శ్రతవదనాలంకరిష్ణు జిష్ణున్ కృష్ణున్. అర్ధరాత్రి వేళ ఆ అష్టమి నాడు దేవకీదేవి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడు ఎలా ఉన్నాడు అంటే తారలు గ్రహాలు నక్షత్రాలు ఉచ్చస్థితిలో ఉండగా పుట్టాడు ఆయన. ఐదు గ్రహములు సూర్యభగవానుడు, కుజగ్రహము, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ ఐదు గ్రహములు ఉచ్చ స్థాయిలో ఉన్నాయి. అంటే లోకాన్ని అదుపులో పెట్టడానికి కావలసిన వాక్శక్తితో పుట్టాడనమాట ఆయన. అందుకే ఈ ఉచ్చస్థితిలో ఉన్నాయి. నక్షత్రాలన్నీ శుభస్థితిలో ఉన్నాయి. అది రోహిణి నక్షత్రం. ఆ సమయంలో శ్రతవదనాలంకరిష్ణుడు ఆశ్రయించుకున్న వాళ్ళకి ఆనందం కలగజేసే రూపం అది. ఆయన భక్తులకి బ్రహ్మానందం కలిగించే దివ్యమంగళ విగ్రహం అది. అటువంటి జిష్ణుడు అంటే జయము తప్ప అపజయం ఎరగనివాడు, ఆకర్షణ శక్తి కలిగిన కృష్ణుడు, విశ్వవ్యాపకుడైన విష్ణువు, అటువంటి వాణ్ణి అతి శుభాకారుణ్ణి, శ్రతవదనాలంకరిష్ణుణ్ణి, అతి ప్రసన్నుణ్ణి ఆ జగన్మాత కన్నది. ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎలా పుట్టాట అంటే, అందరిలాగా ఏదో చిన్న పిల్లవాడి కింద పుట్టడం, రక్తంతో పుట్టడం కాకుండా ఒక అద్భుతమైనటువంటి రూపంతో పుట్టాడు. తమద్భుతం బాలక మంబుజక్షణం చతుర్భుజం శంఖ కథా ఉర్యు ఉదాయుధం శ్రీవత్స లక్ష్మంగళ శోభి కౌస్తుభం పేతాంబరం సాంద్రపయోద సౌభగం. దీనిని పోతన గారు అందంగా వర్ణించారు. జలధర దేహు ఆజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణకేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఆ పుట్టినటువంటి వాడు ఒకేసారి ముందు ఒక రకంగా, రెండోసారి ఒక రకంగా, మూడోసారి ఒక రకంగా మూడు రకాల రూపాలు చూపించేట. అంటే మూడు కాలములలో ఉన్నాను సుమా, త్రిగుణాతీతుణ్ణి సమా అన్నట్టుగా ముందు కోటి సూర్యుల కాంతితో, అనేక పాదాలతో, అనేక నేత్రాలతో, అనేక శిరస్సులతో, ఈ శిరస్సుల మీద కిరీటాలతో, చేతులకి కంకణాలతో, ఈ భుజకీర్తులతో, నడుముకి వడ్డాణంతో, వడ్డాణానికి గంటలతో, కాళ్ళకి గజ్జలతో, సునందుడు నందుడు పుణ్యశీలుడు సుశీలుడు మొదలైనటువంటి ప్రముఖులైన భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్తోత్రములు చేస్తూ ఉండగా, పీతాంబరధారి అయి పసుపచ్చని బట్ట ధరించి చేతులు మోకాళ్ల వరకు వెళ్లాడుతూ ఉండగా విశ్వరూపంతో కనబడి, అంతలోనే ఆ విశ్వరూపాన్ని కొంత కుంచింపజేసుకుని బాలుడిగా ఉంటూ కూడా నల్లని మేఘం వంటి శరీరంతో, ఆ నల్లని మేఘం వంటి శరీరానికి నాలుగే నాలుగు చేతులు ఉండేలా చూసుకున్నాడు. ఆ చేతులు కూడా మోకాళ్లకి వేళ్లాడుతున్నటువంటి బాహువులు. అందుకని ఆజాను చతుర్బాహుడు ఆయన. ఇక తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, విశాలంగా ఉంది వక్షస్థలం, నాలుగు చేతుల్లో అందమైన శంఖము చక్రము గద పద్మం ధరించాడు, మెడలో కౌస్తుభమణి ధగధగ వెలిగిపోతోంది, వక్షస్థలం మీద శ్రీవత్సం అనే లాంఛనం పుట్టుమచ్చ ఉన్నది, నడుముకి వడ్డాణం, ఆ వడ్డాణానికి గంటలున్నాయి, చేతులకి కంకణాలు, భుజకీర్తులున్నాయి, కాళ్ళకి గజ్జలున్నాయి, ఈ విధమైన శుభాకారాలతో ఉన్నాడు, చెవులకి మకర కుండలాలు వెలిగిపోతున్నాయి, అందమైన ఒత్తైన గిరజాల జుట్టు నొక్కులు నొక్కులు జుట్టు వెనక్కి వేళ్లాడుతూ ఉన్నది. ఈ శిరస్సుకి వైడూర్య మణిగణ ఖచ్చితమైన కిరీటం కనబడుతున్నది. ఆయన బాలుడిగా ఉన్నాడు, పూర్ణ చంద్రబింబం వంటి కాంతితో ఉన్నాడు, భక్తుల్ని పరిపాలిస్తాడు, పరమ కరుణాస్వరూపుడు. అటువంటి వాడిని చూచాడు, పొంగిపోయాడు, మళ్ళీ చూచాడు, మళ్ళీ పొంగిపోయాడు, మళ్ళీ చూచాడు, ఉబ్బిపోయాడు, ఎగిరి గంతులేయడం మొదలుపెట్టాడు. చేతులకి కాళ్ళకి సంకెళ్ళున్నా సరే ఆనందంతో ఆయన ఎగిరి గంతులేసి ఏం చేయాలో తెలియక బ్రహ్మానందాన్ని అనుభవించడమే తప్ప మాటలతో వ్యక్తం చేయలేక కాసేపు పొర్లిగింతలు పెట్టేశాట. అంత పులకించిపోయాడనమాట. ఈ విధంగా ఉత్సాహంతో పొంగిపోయాడు ఆయన. నాలుగు చేతులతో ఉన్న బాలుడిగా మారాడనమాట చూస్తూ ఉండగా ఆయన. అటువంటి ఆ పరమాత్మని చూచి, ఆహా ఇది కళా నిజమా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకున్నాడు ఆయన. రాక్షసుల్ని నిరాకరించే దితిసుత నిరాకరిష్ణుడు శ్రతవదనాలంకరిష్ణుడైన విష్ణువు నాకు చతుర్భుజాలతో పుట్టాడా అనుకుని రూపం ఎత్తత్ వెంటనే ఆ రూపాన్ని చూడగానే ఆయనకు ఆనందం వచ్చింది కదా. ఏం చేయాలో తెలియదు. ఇక్కడే ఒక రహస్యం అన్నది, పిల్లలు పుట్టగానే వెంటనే స్నానం చెయ్యాలి. ఎవడైనా తనకి కొడుకు పుట్టాడు లేక కూతురు పుట్టిందని తెలిస్తే వెంటనే స్నాయీత చెయ్యలవాన్ ప్రాజ్ఞ, స్నానము కట్టుగుడ్డలతో చెయ్యాలి, అది ధర్మం. ఇప్పుడు స్నానం చేయాలంటే ఈయనకి ఎలా కుదురుతుంది? పరమాత్ముడు కొడుకుగా పుట్టాడు, ధర్మశాస్త్ర ప్రకారం స్నానం చేయాలి, కట్టుగుడ్డలతో, తండ్రి, తల్లి కాదు తండ్రి మాత్రమే చెయ్యాలి. ఆ తండ్రిని కాళ్ళకి చేతులకి సంకెళ్లతో చెరసాల్లో పడున్నాను ఎలాగా అనుకున్నట్ట. అప్పుడు ఆయనకి ఉపాయం ఏందో వచ్చింది, స్నానము చేయగ రామిని ఆనంద రసాబ్ధి మగ్నుడై. స్నానం చేయడానికి వీలు లేకపోతేనే నేను స్నానం చేస్తా, నాకు ఈ కొడుకు పుట్టిన ఆనందం విపరీతంగా ఉన్నది, ఈ ఆనందమే ఒక మహాసముద్రం, ఆనంద సముద్రంలో స్నానం చేస్తానని నా కన్నీళ్ళు ఇలా మీద చల్లుకున్నాడు, స్నానం అయిపోయింది ఆయనకి. ఆనందంలో స్నానం చేశాడు ఆయన. ఇంకెంతకంటే ఉంటా, ఆ పరమాత్మను చూస్తే వచ్చే ఆనంద రసమే ఆయనకి నీరు, అందులో స్నానం చేశాడు. తనకి సంతానం కలగగానే ఆ క్షణమే ఏదో ఒకటి దానం చెయ్యాలి, వీలుంటే గోదానం చేయమని శాస్త్రం. అందుకే పూర్వం ఏం చేసేవారంటే భార్య గర్భవతిగా ఉండగా ఒక గోవుని సిద్ధం చేసుకుని ఆవిడ ప్రసవం కాగానే గోవునిచ్చేవారు. ఇప్పుడు ఈయనకి దానం చేయడానికి లేదు, చెరసాలలో ఉన్నాడు. గోవుని పక్కన పెడదాం, వెళ్ళం ఉన్న గొలుసైనా ఇద్దాం అంటే లేదు, ఇనప గొలుసులు తప్ప ఎలా? అందుకని విప్రులకు ధేనువులను పదివేలను మానసమున ధారవోసి మరి ఇచ్చుటకు. నేను ఇప్పుడు చెరసాలలో ఉన్నాను, కానీ రేపో మాపో విడుదలవుతాను, విడుదలయ్యాక ఇస్తాను, ప్రస్తుతానికి మనస్సులోనే ధారపోస్తున్నాను అని బ్రాహ్మణోత్తములకి 10,000 ఆవులు దానం చేస్తానని మొక్కుకున్నాడు. అది అంటే రెండు పనులు అయిపోయాయి. ఒకటి స్నానం. స్నానం ఏమిటి? స్నానం చేయడానికి కుదరదు కాబట్టి ఆనందరసంలో మునిగిపోయాడు. ఆనందమే ఆయనకి నీరు, అదే స్నానం. ఇప్పుడు దానం చెయ్యాలి, మానసిక దానం. దానం చేయడానికి వీలు లేకపోతే ముందు మాట వాగ్దానం చేసి తర్వాత ఇవ్వచ్చు అని శాస్త్రం. కానీ నిజంగా నిలబెట్టుకున్నాడు అండోయ్, 10,000 ఇస్తానన్న ఆయన. చాలా కాలానికి కానీ ఇవ్వడం కుదరల. కృష్ణుడు పుట్టిన 8 ఏళ్ళకు కదా ఇచ్చాడు. అందుకని 1,25,000 గోవులు దానం చేశాట ప్రాయశ్చిత్తంగా, 10,000 ఇస్తానని మొక్కుకుని. అందుకని ధేనువులం 10,000ను మానసమున ధారవోసి మరి ఇచ్చుటకును. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశాడు? కృష్ణుడికేసి తిరిగాడు. ఆయనకి దండం పెడదాం అనుకున్న సమయానికి ఈ చేతులకి కాళ్లకు ఉన్న సంకెళ్ళు తెగిపోయాయి. సంసారం అనే చెరసాల నుంచి విముక్తి కలగజేసే పరమాత్ముని సన్నిధానంలో ఈ సంకెళ్ళో లెక్క టిక్కును ఊడి పక్కకి వెళ్ళిపోయాయి. వెంటనే ఆ స్వామి పాదాల మీద పడ్డాడు. దేవకీ వసుదేవులకి విముక్తి కలిగించాడు ముందే సంకెళ్ళ నుండి. ఏమని ప్రార్థించాడు? ప్రభు, ఏమి దివ్య మంగళ విగ్రహం నీది, నిన్ను ఇవాళ నేను కళ్ళారో చూడగలిగాను. అసలు ఇది నిజమేనా? ఈ పురిటి ఇంటికి ఉజ్జద్దీపంలా కనపడుతున్నావు, ఉదయిస్తున్న సూర్యకాంతితో ప్రకాశిస్తున్నావు, కానీ ఆ సూర్యుడి యొక్క వేడి లేకుండా చల్లదనంతో ఉన్నావు. నేనేమిటి, అజ్ఞానిని, సామాన్యుణ్ణి, భక్తి జ్ఞానం వైరాగ్యం యోగం లేనివాణ్ణి, నిన్ను కొడుకునిగా కన్నానా అన్నాడు ఆయన. ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతు అపరాధీనుని మాయాదూరుని సూనునిగా గంటి నిట్టి చోద్యము కలదే. ప్రభు, నేనెక్కడా, నిన్ను కొడుకుగా పొందడం ఏమిటి, నువ్వు ఎటువంటి వాడివి, సంతతుడివి, ఎల్లప్పుడూ ఉంటావు, మాలా ఇవాళ ఉండి రేపు పోయే శరీరం కాదు, పవిత్రమైన శాశ్వతమైన శరీరం నీది. అటువంటి నిన్ను అపరాధీనుని, ఎవరి చేతిలో నువ్వు ఉండవు, లోకం నీ చేతిలో ఉంటుంది, నువ్వు ఎవరి అధీనంలోనూ ఉండని స్వతంత్ర ప్రవృత్తి కలిగిన వాడివి. అఖిలమూ చూడగలవు, ఈ లోకమంతా నువ్వు ఎక్కడున్నా అలా చూపులతో చూడగలవు, ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన వాడివి. నీ రూపం మామూలు రూపం కాదు, జ్ఞానానంద స్వరూపం నీది. మాది మృణ్మయ శరీరం, ఈ మట్టితో ఏర్పడిన శరీరం, ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ శరీరము జ్ఞానము వల్ల వచ్చే ఆనందమే నీ రూపం, జ్ఞానానందమయం దేవం అంటారు అందుకే నిన్ను. అటువంటి నిన్ను మాయని దూరం చేసిన వాణ్ణి కొడుకుగా కన్నాను. ఇట్టి చోద్యము కలది, ఇంతకంటే ఆశ్చర్యమేమున్నది, ఇదా నా యోగం అంటే. ఇక్కడ నా పుణ్యం కంటే నీ కటాక్షం చాలా గొప్పది. నీ మాయలో పడిన వాళ్ళు ఈ సంసారమంతా వాస్తవికం అనుకుంటారు, జ్ఞానంలో పడిన వారు ఈ సంసారమంతా కపట రూపంగా భావిస్తారు. ప్రభు, ఈ విషయమంతా నీ లీలతో అలా తిప్పుతూ ఉంటావు, ఒక జంతరగాడు బొమ్మని తిప్పినట్టుగా తిప్పుతూ ఉంటావు, అరిచేతులు ఉసిరికాయ తిప్పుకున్నట్టుగా ఈ లోకాలన్నీ తిప్పుతావు, అవిద్యని పటాపంచలు చేస్తావు, లీలతో మాబోటి వాళ్ళని సృష్టి చేస్తావు, మమ్మల్ని పావులుగా చేసి చదరంగం ఆడుతూ ఉంటావు, చివరికి మొత్తం పావులన్నిటినీ నీలో కలుపుకుంటావు. ఈ జీవులన్నీ నీలోంచి బయటకొచ్చిన కెరటాలు, సముద్రంలోంచి కెరటాలు బయటకొచ్చినట్టుగా జీవులమందరం నీలోంచి బయటకొస్తున్నాం, మళ్ళీ ఆ కెరటాలన్నీ సముద్రంలో కలిసినట్టుగా నీలో కలిసిపోతున్నాం. ఇసుక రేణువులైనా లెక్క పెట్టచ్చు, కానీ నీలోంచి వచ్చే ఈ ఆత్మల్ని లెక్క పెట్టలేము, నీ లీలలు లెక్క పెట్టలేము. అటువంటి నీ అఖండ విభూతికి నమస్కారం. నువ్వు సర్వకాల సర్వావస్థల్లో ఉంటావు గనక నిన్ను సత్యస్వరూపుడు అన్నారు, నారాయణుడు అన్నారు, భువన బ్రహ్మాండ కర్తవి గనక విశ్వాత్మకుడివి, విశ్వవేద్యుడివి అన్నారు. అటువంటి నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నిన్ను చూచాను, సంసార భ్రాంతి అంతా నశించిపోయింది. ఇంత పూర్వం నువ్వు పుట్టిన క్రితం నేను కూడా అప్పుడప్పుడు ఈ దుఃఖాలకి కుమిలిపోయి శరీరం కమిలిపోయి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని కోరికలతో నిన్ను ధ్యానం చేశాను. కానీ ఒక్కసారి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళతో చూశాక అసలు ఇన్ని దుఃఖాలు ఉండబట్టే కదా నీ దర్శనం లభించింది, కాబట్టి దుఃఖమే కైవల్య ప్రాప్తికి మూలమని, సుఖము నరకమని గ్రహించి ఎప్పుడు ఇలాగే నీ పాదాలు పట్టుకునే భాగ్యమని కోరుతున్నాను అన్నాడు ఆయన. ప్రభు, నిన్ను పూజించడానికి మనిషికి జ్ఞానం అవసరం లేదు, రూపం అవసరం లేదు, స్త్రీ పురుష నపుంసకాది భేదం లేదు. ఎవరైనా నీకు సంబంధించిన మంత్రాన్ని అనుష్ఠానం చేయవచ్చు, నిన్ను అర్చించవచ్చు. అజ్ఞానులు కొందరు తాము చదువుకున్నాము పండితులు అనుకుంటారు, ఆ మాట కూడా. కొందరు ఎరుక మాలినవారల్ కొరగాని ఎరుకలెరుగుచు పరతురధోగతుల జాడ పద్మదళాక్ష ఎరిగిన వారలమనుచును కొరమాలిన ఎరుకలెరిగి కొందరు నీ పేరెరిగియు తలపగనొల్లరు పరతురధోగతుల జాడ పద్మదళాక్ష. కొంతమంది మేము చదువుకున్న పండితులమని ఎవరైనా ఆడవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఆడవాళ్ళు అనకూడదంటారు. ఎవరైనా సాలగ్రామాన్ని పూజిస్తే స్త్రీలకు అర్హత లేదు, లేక పురుషుడికి అర్హత లేదు, లేకపోతే ఫలానా వాడే చేయాలి ఇంకోటి చేయకూడదంటారు. మరికొంతమంది అసలు భగవన్నామాన్ని ఉచ్చరించకూడదంటారు. కొందరు శివలింగాన్ని తాకకూడదంటారు. మరికొందరు ఉపాసనలు చేయకూడదంటారు. కొందరు సహస్రనామ పారాయణ పనికిరాదంటారు. ఇలా ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలెరిగి. మేము చదువుకున్న వాళ్ళమని అజ్ఞానంలో పడి సరిగ్గా చదువుకోక పరమాత్ముడికి అందరూ ఒకటే, స్త్రీ పురుష నపుంసక తిర్యగ అమర మూర్తి భేదము లేదు. వాళ్ళు ఎవరైనా భక్తి కలిగితే దేన్నైనా ఉపాసన చెయ్యొచ్చు అని గ్రహించలేక అజ్ఞానంలో పడి నీ పేరు తలుచుకోలేక నీ ఉపాసనకి భయపడి నువ్వు ఇంట్లో ఉంటే కూడా విడిసి కొడుతుంది అనుకుని నిన్ను విడిచిపెట్టి అధోగతుల పాలైపోతున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. సాలగ్రామం ఇంట్లో ఉండకూడదని ఎవడో చెప్తాడు, తీసి ఎక్కడో పారేస్తాం, రహస్యంగా దేవుడి దగ్గర పారేస్తాం అనమాట. బయట ఇంట్లో విగ్రహం పనికిరాదు, తీసుకొచ్చి గుళ్ళో పారేస్తాడు, ఎవడ పారేసాడో తెలియదు. ఇలా రోజు ఇంట్లో ఏమీ ఉంచుకోక అన్నిటికీ భయం ఎక్కువైపోతుంది. ఈ భయం ఎందుకు వస్తుందంటే చదువుకున్న వాళ్ళమనుకుని చదువు రాని కొందరు మూర్ఖుల వల్ల, సరైన చదువు లేకపోవటం వల్ల. ఇలాంటి వాళ్ళు పరతురధోగతుల జాడ, ఆ చెప్పిన వాడు అధోగతి పాలైపోతాడు. ఉదాహరణకి రేపు పుష్కరాలు వస్తే వరలక్ష్మి వ్రతం చేయకూడదని చెప్పాట ఎవడో, అలా చెప్పిన వాడు నరకానికి పోతాడు. ఎందుకని? ఇది అవిశ్వాసంతో కూడినటువంటి పనికి మాలిన మాట కనుక, అది అశాస్త్రీయం కనుక. ఇలా చేతకానప్పుడు చెప్పి ఇతరులను పాడు చేస్తున్నాడుగా. అందుకని ఇక్కడ భాగవతం ఏం చెబుతోంది, ఇతరులకు దుర్బోధ చేసేవాడు, తద్వారా భగవంతునికి దూరం చేసేవాడు, భగవంతుని మీద ప్రేమ బదులు భగవంతుని మీద భయం కలగజేసేవాడు నశించిపోతాడు. అందుకని కొరమాలిన ఎరుకలు ఎరిగి కొందరు నీ పేరు ఎరిగియు తలపగ వల్లరు పరతురు అధోగతుల జాడ పద్మదళాక్ష. అలాంటి అజ్ఞానం నుంచి మమ్మల్ని పారవేయి బయటికి. నువ్వు తండ్రివి, నీ దగ్గర మాకు ఉండవలసింది భక్తి, ప్రీతి, ప్రేమ, భయం కాదు. భయం ఎప్పుడు? దోషం చేసినప్పుడు. మేము నేను నమ్ముకుంటున్నప్పుడు, నువ్వే మా దిక్కు అనుకుంటున్నప్పుడు ఇక మాకు భయం ఎందుకు? మా సర్వం నీకే సమర్పించినప్పుడు ఏది మంచో ఏది చెడ్డో మాకు తెలియదు. ఇంకా నీకు అన్నీ సమర్పణ చేసిన వాడికి మంచి ఏమిటి చెడ్డేమిటి? గోపికలు కాళ్ల కింద ఉన్న దుమ్ము కూడా నీకు ఇస్తారట గోలోకంలో. కృష్ణుడికి దుమ్ముతో పూజించడం ఏమిటి అంటే భక్తి యొక్క పరాకాష్ఠ. అటువంటి భక్తిని మాకు ప్రసాదించు తండ్రి, మేమేం చేయాలో తెలియని అజ్ఞానులం గనక మమ్మల్ని రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే ఇంతలో మెల్లిగా పాపం దేవకీదేవి కూడా కళ్ళు అలా విచ్చి తన కుమారుణ్ణి చూచింది. రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతి నిర్గుణం నిర్వికారం సత్తా మాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాద్ విష్ణురధ్యాత్మదీప. విష్ణువు అధ్యాత్మ దీపం అంటే సంసారం అనే చీకటిని తొలగించే ఒక అద్భుతమైన దీపము నువ్వు. అటువంటి దీపస్వరూపుడమైన నీకు నమస్కారం. దీపంతో పోల్చిందండి స్వామినావిడ. నువ్వు గురువు కదా. గు అంటే ఏమిటి? చీకటి. రు అంటే తొలగించుట. అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుతురిచ్చేవాడివి, దీపస్వరూపుడివి. అందుకే సాక్షాత్ విష్ణువు అధ్యాత్మ దీప, ఆధ్యాత్మిక దీపానివి నువ్వు. సంసారం అనే చీకట్లని పోకార్చి తొలగించి మమ్మల్ని జ్ఞానంలోకి తీసుకెళ్లే ప్రభు సత్వగుణస్వరూపానికి నమస్కారం. నీ రూపం అంత తేలిగ్గా ఎవరు వర్ణించలేరు. అసలు నీకు రూపమే లేదు, ఎక్కడున్నావో తెలియదు. రూపం లేనివాడు ఒక రూపం మా కోసం ధరిస్తే అదే రూపం అని ఎలా అనుకుంటాం? నీ మూర్తి ఇదే మూర్తి అని అనలేం మేము. ఎందుకంటే నీవు ఇప్పుడు ఈ రూపముతో ఉన్నావు, ఎప్పుడు ఏ రూపముతో ఎవరికి దర్శనమిస్తావో తెలియదు. నీవు అవ్యక్తుడివి, ఎవరికి కనబడవు, వ్యక్తం కావు. వ్యక్తము అంటే కనబడేటటువంటి ఈ రూపములకు వ్యక్తము అని పేరు. ఇలా కనబడకుండా ఉండేవాడు అవ్యక్తుడు. అటువంటి నీవు ఇప్పుడు వ్యక్తుడివయ్యావు. ఆద్యం సృష్టి ఆరంభం నుంచి ఉన్న మొదటి శక్తివి నీవు, ఆదిశక్తివి నీవు. ఇప్పుడు మా కోసం ఈ బాబు రూపంలో దర్శనమిచ్చావు. నీవు బ్రహ్మజ్యోతి స్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి, నిర్గుణుడివి, ఏ వికారములు లేనివాడివి, ఏ బంధాలలో ఇరుక్కోనివాడివి, ఏ లోకమంతా నాశనమైనా అందులో నువ్వు మాత్రం నాశనం కావు. లోకాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశిస్తాయి. అప్పుడు నశించకుండా ఉండేవాడు నిర్విశేషుడు అన్నమాట. అటువంటి నీకు నమస్కారం. ఈహ అంటే కోరిక. ఈ లోకంలో మనకున్న కోరికల్ని ఈహ అంటారు. నిరీహుడు అంటే కోరికలు లేనివాడు. ఏ కోరిక లేదు, ఉన్నదల్లా ఈ సృష్టిని అభివృద్ధి చేయడం తప్ప. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, నేను ఏ జన్మలో పుణ్యం చేశానో నాకు తెలియదు, కానీ ఆ పుణ్యం కంటే నీ కరుణ గొప్పది కనుక నా గర్భంలో ప్రవేశించి కొడుగ్గా పుట్టావు. అసలు ఇంత గొప్ప కుర్రాడివి, ముందేమో వేల చేతులతో వేల తలతో కనబడి, మళ్ళీ అంతలోనే ఒక తల కిరీటం, ఈ నాలుగు చేతులు అందమైన నీలమేఘఛాయ శరీరంతో కనబడుతున్నావు. ఈ రూపం అసలు ఈ కడుపులో ఎలా పట్టిందండి అందావిడ. అసలు ఈ పాపడు నా కడుపులో ఎలా ఉన్నాడు, ఇది చాలా చిత్రంగా ఉంది, ఇన్ని రోజులు ఇలా ఉన్నాడా, ఉంటే ఈయన నేను తట్టుకున్నానా, ఈ కాంతిని చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, ఈ కాంతి నా కడుపులో ఉంటే అసలు నా వజ్జలా తట్టుకుంది అని ఆయనతో రకరకాలుగా మాట్లాడింది. ఆవిడ కూడా తల్లి కదా, తల్లి కాబట్టి ఆ మాత్రం చనువు ఉంటుంది. ఈ రూపం ఏమిటి, ఈ పాపడు ఈ పురిటి ఇంటిలో ఈ పొట్టలో ఈ జానుడి పొట్టలో ఇన్నాళ్ళు ఎలా దక్కున్నాడో. ఈ పొట్ట చెమ్మ చీకటి, చెరసాల చెమ్మ చీకటి, ఈ చెమ్మ చీకట్లు తొలగించే మహాకాంతి, ఆ కాంతితో పాటు లోకాలన్నిటినీ మింగగలిగే శక్తి ఉన్న రూపం, ఈ రూపం కుంచింపజేసుకుని లోపల దూరేవా. తల్లి అంటే ఎంత ఇష్టం అన్నమాట నీకు. ఆహా ఎంత విచిత్రం, ఈ రూపాన్ని భరించినందుకు నన్ను నేనే మెచ్చుకోవాలి. నేను భరించడం కాదు, నీ అనుగ్రహంతో భరించాను. సందేహం లేకుండా నా జన్మ ధన్యమయ్యింది. యోగేశ్వరేశ్వరుడు వేల సంవత్సరములు తపస్సు చేసి నీ అరికాలి కింద ఉన్న ఎంత దుమ్ము చూడలేరట. అటువంటిది నువ్వు. ఆ దుమ్ముతో కూడిన పాదం నా కడుపులో పెట్టి పాపాత్మలు దుమ్ము దొరపడానికి బయటకు ఆవిర్భవించావు. ఇప్పుడు నిన్ను మొక్కుకుని ప్రార్థిస్తున్నాను, నిన్ను రక్షించే శక్తి నాకు లేదంది ఆవిడ. నళినలో చెన్న నీవు నిక్కము నాకు పుట్టెదవంచు ఈ కలుడు కంసుడు పెద్ద కాలము కార ఎంట నడంచే దొర్మలిన చిత్తుని నాజ్ఞ చేయుము మమ్ముగావు మనాథుల నులుసులేక ఫలించెనోచిన నోములెల్లను నీవయ్యై నోములెల్లను నీవయ్యై. ప్రభు పద్మాక్ష, నువ్వు నాకు పుడతావని, ఎనిమిదో గర్భంలో పుత్రుడిగా జన్మించి తన ప్రాణం తీస్తావని భావించి నా మీద ద్వేషం పెంచుకుని క్రోధించి నన్ను నా భర్తని ఏళ్ల తరబడి ఈ చెరసాలలో పారవేశాడు మా అన్నయ్య దుర్మార్గుడు కంసుడు. ఇప్పుడు వాడన్నమాట నిజమే అయ్యింది, నువ్వు ఆవిర్భవించావు, ఆదిదేవుడివి పుట్టావు. ఇప్పుడు ఈ చెరసాలలో పుట్టడం వల్ల నాకు వచ్చే భయం ఏమిటో నువ్వు అడగచ్చు. చెరసాలలో పుట్టిన నిన్ను వాడు చంపడానికి కాసేపట్లో వస్తాడు, అప్పుడు నిన్ను నేను రక్షించలేను. నువ్వు సమస్త లోకేశ్వరుడివి, నిన్ను నువ్వు రక్షించుకో. ఆ కలుణ్ణి సంహరించు, దుష్ట శిక్షణ చెయ్యి, శిష్ట రక్షణ చెయ్యి, ఆ దుర్మాలిన చిత్తుణ్ణి నాశనం చెయ్యి. దిక్కులేక నువ్వే దిక్కుని నమ్ముకుంటున్న మమ్మల్ని అనాథుల్ని రక్షించు. నేను ఎప్పుడో నోములు వచ్చాను, ఆ నోముల ఫలితం ఇంత కూడా నాశనం కాకుండా కొరత లేకుండా నీ రూపంలో మాకు వచ్చింది. నులుసు లేక ఫలించే నోచిన నోములెల్లను నేవయ్యేయండి ఆవిడ. నోచిన నోములన్నీ ఇంత కూడా కొరత లేకుండా ఫలించాయి. ఆ కొరత లేకుండా ఫలించాయని ఎలా చెబుతున్నాను, నోముల పంటగా నువ్వు పుట్టావు గనక. నువ్వు పుట్టడం కంటే ఇక నోములకి ఫలితం ఏమున్నదండి. నేను ఏదో వ్రతం చేశాను, ఆ వ్రత ఫలితంగా నువ్వు పుట్టావు. ప్రభు రక్షించవా అనగానే వెంటనే స్వామివారు మేఘ గంభీరస్వరంతో ఇలా అన్నాడు, అవ్వా మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను. తొల్లి నీవు స్వయంభూమన్వంతరంబున పృశ్నియను పరమపతివ్రతవు, వసుదేవుండును సుతపుండను ప్రజాపతి, మేరలిరవురు ఏకలములరై ఆకులలములు తిరుతూ వేండ్రంబగున రూపంబుదోడ 12,000 దివ్య వర్షంబులు తపంబు సేయ, నేను మీ తపంబునకు మెచ్చి ప్రత్యక్షంబుగా నా దుర్గమంబగు అపవర్గంబు కోరక మాయం బాయని చిత్తంబున నా ఈడు కొడుకుని అడిగిన మెచ్చి ఇచ్చితి అని ఒక వచనం రాశారు ఇక్కడ పోతన గారు. ఏమని, నేను 12,000 సంవత్సరాలు మిమ్మల్ని తపస్సు చేయమన్నాను. మీరు పూర్వకాలంలో మొదటి మనువు స్వయంభవ మనువు ఉన్నాడు కదా, ఆ స్వయంభవ మనువు కాలంలో మీ ఇద్దరు పుట్టారు. అప్పుడు నీ పేరు పురుషిని, నీ భర్త ఈ వసుదేవుడి పేరు సుతపుడు. సుతపుడు పురుషిని అనే పేరుతో మీరిద్దరు దంపతులై మోక్షం కోసం ముందు మనస్సును అనుకుని ఆ తర్వాత హిమాలయ పర్వతాలకు వెళ్ళి 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు. ఏకధాటిగా 12,000 దివ్య సంవత్సరములు కేవలం ఆకులలములు తింటూ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం విడిచిపెట్టకుండా అఖండ దీక్షతో చేశారు. అంతకాలం తపస్సు చేయగానే నేను గరుడ వాహనం మీద మీకు ప్రత్యక్షం అయ్యాను. అప్పుడు మీరు చిన్న పొరపాటు చేయటం వల్ల మీకు మాయ పట్టుకుంది. ఏమిటా మాయో తెలిసినా ఇది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు గుళ్ళోకి వెళుతున్నాం, గుళ్ళోకి వెళ్ళగానే ఆనందం పట్టలేక సాష్టాంగ పడ్డాం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ కోదండరాముడు ఆలయంలో, అప్పుడు ఆ కాళ్ళకు వెనకాతలు ఎవరు ఉంటున్నారు? ఆంజనేయుడు ఉంటాడు. అలాగే ఎప్పుడైనా గుళ్ళోకి వెడితే వెనక గరుత్మంతుడు ఉండొచ్చు స్తంభం కేసి. మనం తొందరలో సాష్టాంగ పడేటప్పుడు మన కాళ్ళు దేవుడు కేసి వెడుతున్నాయేమో చూసుకోవాలట. హనుమంతుడికి గరుత్మంతుడికి మన కాళ్ళు చూపించి మనం దేవుడికి దండం పెట్టినా దానివల్ల సంపూర్ణ ఫలితం రాదు. అప్పుడు మాయ మనల్ని పట్టుకుంటుంది. ఇది సూక్ష్మధర్మం, వేదధర్మం, మంత్రధర్మం. శివాలయానికి వెడితే సాష్టాంగ పడగానే వెనక నంది ఉంటారు కదా, నందీశ్వరుడి కేసి కాళ్ళు పెట్టినా లేక ధ్వజస్తంభం కేసి సూటిగా కాళ్ళు వెళ్ళినా ఆ సాష్టాంగ నమస్కారం వాడికి ప్రమాదం కలిగిస్తుంది. యోగ మాయ, మాయ ఎప్పుడు పట్టుకుంటుంది అంటే భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు భక్తితో పాటుగా జ్ఞానం కూడా ఉండాలి. మన కాళ్ళు గరుత్మంతుడికేసి వెళ్ళకూడదు. గరుత్మంతుడి మీద ఎక్కి స్వామివారు అలాగే దర్శనానికి వచ్చాట. రాగానే గరుత్మంతుడి మంచి దిగి ఎదురుగుండా నిలబడగానే పాపం గరుత్మంతుడు వాళ్ళు మాట్లాడుకుంటారని వెనక్కి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారు, ఈయన కనబడగానే తన్మయత్వంతో అమాంతంగా సాష్టాంగ పడ్డారు. పడగానే వాళ్ళ కాళ్ళు వెళ్ళి గరుత్మంతుడికేసి తగిలాయి. వీళ్ళ కాలి దుమ్ము ఆయన మీద పడింది. దాంతో వాళ్ళకి మాయ పట్టుకుంది. ఆ మాయ ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. అయినా పర్వాలేదు అనుకోండి, స్వామి కటాక్షం ఉంది కాబట్టి బతికిపోయాం. ఇప్పుడు మీరు కూడా చేయవలసిన పని అదే. గురువుగారు కనబడ్డారు కదా అని గుళ్ళో డామ్మని పడిపోయారనుకోండి, మీ కాళ్ళు వెనకాతల నందీశ్వరుడికి తగిలితే అప్పుడు యోగమాయ పట్టుకుంటుంది. అది ఎంత ప్రమాదం! ఇక్కడ బృహస్పతి మంత్రశాస్త్రంలో చెప్పిన మాట, అదే పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు. ఎప్పుడైనా గురువులు గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయన శరీరం తగలకుండా మనం బయటే ఉండాలట, ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలట. నేను నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తుంటే నా వెనకాతలు మీరు రావడానికి మంచిది కాదు, అది ఆజ్ఞ లేకుండా రాకూడదు. దానికి ఏమని పేరు? వేదములో చెప్పారు, గమన విరోధం న కుర్యాత్. శంకరాచార్యుల వారు అహోబలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తుంటే అందుకే పద్మపాదుడు ఎవరూ రాకుండా ఒక్క క్షణం ఆపాడు, ఒక 5 నిమిషాలు ఆగుదాం మనం అన్నట్ట. గమన విరోధం అంటే గురువుని దాటి వెళ్ళడం, గురువు వెనకాతల మనం ధూళిపడ్డం. అందుకని గురువు యొక్క ఆజ్ఞ లేకుండా గురువు ఏదైనా అర్చన చేస్తున్నప్పుడు లేక గురువు గారు ఎక్కడైనా ఉన్నప్పుడు టక్కున ఆయనతో సమానంగా వెళ్ళకూడదు. ఇది పరమ దోషము, బయటే ఉండాలి. అలాగే ఎక్కడైనా ఆలయాలకు వెళ్ళేటప్పుడు సాష్టాంగ పడేటప్పుడు అక్కడ గురువు గారు ఉంటే గురువు గారికేసి కాళ్ళు పెట్టకూడదు. నందీశ్వరుడి కేసి, గరుత్మంతుని కేసి, ఇంకేదన్నా ధ్వజస్తంభం ఉంటే ఆ ధ్వజస్తంభం కేసి, అమ్మవారి గుళ్ళో సింహవాహనం ఉంటే అటుకేసి, గణపతి గుళ్ళో మోషక వాహనం ఉంటే మోషకం కేసి మన కాళ్ళు వెళ్ళేలాగా సాష్టాంగ పడరాదు. అందుకని గర్భాలయంలో కొన్ని చోట్ల వెనక గరుత్మంతుడు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు, సాష్టాంగ పడద్దు బాబు అన్నారు. ఆలయం బయట పడండి, ధ్వజస్తంభం బయట సాష్టాంగ నష్టంలా, అది చాలా పుణ్యం. లోపల పడకూడదు. అలాగే లోపల ఆత్మ ప్రదక్షిణ అంటే మీ చుట్టూ తిరుగుతున్నారు, గుళ్ళో మన చుట్టూ తిరగడం కంటే దోషం మరొకటి లేదు. మన పుణ్యం అలా పోతుంది, అందువల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. గుడిలో ఎప్పుడూ కూడా చుట్టూ తిరగాలి. ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం ఇంట్లోనే తిరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆలయాల్లో తిరగడానికి వీల్లేదని కఠోర శాసనం, అది మంత్రశాస్త్ర నియమం. పార్వతి పరమేశ్వరుడికి చెప్పింది అదే, దానిని మనకి బృహస్పతుల వారు మంత్రశాస్త్రంలో చెప్పారు. ఇవన్నీ మంత్రశాస్త్రాలన్నీ మనం కష్టపడి చదువుకుని బయటికి తీసుకురావాలి, అప్పుడు వాటి వల్ల ఫలితం వస్తుంది, లేకపోతే ప్రమాదం వస్తుంది, కొన్ని లాభాలు పోతాయి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు స్వామివారు, నేను మీకు ప్రత్యక్షమయ్యాను, అద్భుతమైన దివ్య మంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షం కాగానే మీరేం చేశారు, తొందరపాట్లో వెనకున్న గరుత్మంతుడిని గమనించలేదు, సాష్టాంగపడారు. ఆ చిన్న దోషం వల్ల మిమ్మల్ని నా మాయ పాయని చిత్తంబున అని వచనంలో చెప్పారు పోతన గారు. మాయ పట్టుకుంది. మాయ పట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఏమని తపస్సు చేశారు? మోక్షం కావాలని. ఇప్పుడు మాయ పట్టుకోవడం వల్ల మోక్షం కావాలని కోరక, స్వామి ఎంత అందంగా ఉన్నావు, నీలాంటి కొడుకు, నీతో సాటి వచ్చే కొడుకుని ఇవ్వకూడదా అన్నారు. ఆ ఎమ్మనేటప్పుడు కూడా మళ్ళీ ఏం చేశారట, మాయ మరీ గట్టిగా పట్టుకోవటం వల్ల పుత్ర 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 అందిట ఆవిడ. వెంటనే ఈయన ఏం చేశాడు? తథాస్తు అన్నాడు. 3 సార్లు పుత్ర 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 అన్నావు గనక నేను నీకు 3 జన్మల్లో కొడుకై పుట్టాను. అదే మొదటి జన్మలో మీ ఇద్దరికి పృశ్ని గర్భుడు అనే పేరుతో పుట్టాను, అప్పుడు తెల్లని రంగుతో పుట్టాను, మీ నీ పేరు మీదుగా పృశ్ని గర్భుడు అయ్యాను. ఇక 2వసారి అదితియు కశ్యపుడనగా విదితులరగు మీకు కురుచ వేషం బుననే నుదయించితి వామనుడన త్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమునను. మళ్ళీ మీరిద్దరే ఆ మాయ వల్ల, మీ వరం వల్ల అదితి కశ్యపుడు అనే పేరుతో పుట్టారు. వైవస్వత మనువు కాలంలో అదితి కశ్యపుడు మీరే, మీ వంశంలోనే వైవస్వత మనువు పుట్టాడు. ఆ కాలంలో ఇంద్రుణ్ణి రక్షించడానికి నేను మళ్ళీ మీకు ఎర్రని రంగుతో కురుచ రంగు వేషంతో, అంటే వామనుడిగా పొట్టాడిగా పుట్టా. ఇంద్రుడికి తమ్ముడనే ఉపేంద్రుడనే పేరుతో రాజ్యమంతా లాక్కుని ఇంద్రుడికిచ్చాను. ఆ జన్మలో మిమ్మల్ని ఆనందపెట్టాను. ఇప్పుడు మూడవ భవమున తప్పక మీకిరువురకును తనయుడనైతిన్ చెప్పితి పూర్వము మీ ఎందెప్పటికి లేదు జన్మ మిటపై నాకు. ఇప్పుడు మళ్ళీ మీకు ఇచ్చిన మాట తప్పకుండా పుత్ర 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 అని మూడు సార్లు అన్నారు కనుక మూడు జన్మల్లో మీకు కొడుకు అయ్యాను. ఇదే ఆఖరి జన్మ. ఈ జన్మలో కూడా ఇచ్చిన మాట తప్పక నేను మీకు కొడుకునే పుట్టాను. మొదట తెల్లగా పుట్టాను, రెండోసారి ఎర్రగా పుట్టాను, ఇప్పుడు నల్లగా పుట్టాను. అందుకే నన్ను కృష్ణుడు అంటారు, అనేక కారణములతో కృష్ణుడు అంటారు. మీకు ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకున్నాను. మీ పూర్వజన్మ రహస్యం ఇది. ప్రేమతో మీకు ఆ రహస్యం చెప్పాను. ఇక మీకు మాత్రం నేను జన్మించను. ఇదే ఆఖరి జన్మ, ఆఖరి జన్మ, ఆఖరి జన్మ. ఇక మీకు జన్మ లేదు, మీకు లేదు, నాకు లేదు అన్నాడు. మీ కడుపున, మీ కడుపును నేను పుట్టను, నేను వేరే వాళ్ళకి పుడతాను. మీకు నన్ను నందనుడిగా, పరమానందుడిగా, బ్రహ్మానందునిగా రకరకాలుగా భావించి నా లీలలు చూసి, నా పెళ్లి చూసి, నా పెళ్లిలో నా పక్కన కూర్చుని నన్ను స్పృశించి నాతో కలిసి అన్నం తిని నాకు ఉపనయనం చేసి ఈ పుణ్యం వల్ల ఇంక శాశ్వత వైకుంఠానికి కడతారు. ఇక మీకు జన్మ లేదు. ఈ కథని శ్రద్ధతో విన్నవారికి జన్మ లేదు. చివరి కొసమెరుపది స్వయముగా గర్గాచార్యులు వారు చెప్పారు. ఈ కథని తన్మయత్వంతో పులకించిపోతూ కృష్ణుడు ఆజ్ఞాపించిన ఘట్టం ఉందే, ఇది విన్నవాడికి కూడా పునర్జన్మ ఉండదు. వారికి సాధ్యమైనన్ని తక్కువ జన్మల్లో మోక్షం ఇస్తాడు ఆయన. ఈ విధంగా దీవించి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక మీదట సాష్టాంగపడేటట్టు జాగ్రత్తగా ఉండండి. సాష్టాంగములో చాలా జాగ్రత్తలు తీసుకోండి అని వాళ్ళకి చెప్పి, ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇప్పుడు వసుదేవుడి చెవిలో కొన్ని మాటలు చెప్పాడు. అవి ఆయనకి తప్ప మనకి తెలియవు. అది కథను బట్టి తెలుసుకుంటాం. అలా వసుదేవుడికి చేయవలసిన పని చెప్పి చూస్తూ ఉండగా కంటి మీద రెప్ప కంటి మీదే ఉండగా దేవకీ వసుదేవులకి అంతటి పరమాత్ముడు బుల్లి బాబు అయిపోయాడు. మళ్ళీ మామూలు బాబు అయిపోయాట. ఇప్పుడు దేవకికి మతిపోయింది. అసలు నేను ఏం చేస్తున్నానో తెలియట్లేదు. ఒకసారి 1000 చేతులా, మళ్ళీ 4 చేతులా, ఎంతలో బుజ్జి బాబా, సామాన్య బాలుళ్ళ కనపడుతున్నాడు. హరిహరి 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 అనుకున్నది ఆవిడ. హరిలేల హరికే తెలుసు అనుకున్నది. ఎంతలో ఏం జరిగింది, అక్కడికి ఒక అద్భుతమైనటువంటి చమత్కార దృశ్యంతో కూడిన ఒక పురుషుడు వచ్చాడు. ఆయనే ఆదిశేషుడు. ఆయన ఎవరికీ కనపడ్డం. మొత్తం చెరసాల తలుపులన్నీ తీసేశాడు. సంకెళ్ళు ఎలాగో తొలగిపోయాయి. మొత్తం తలుపులు తీయబడ్డాయి. కాపలవాళ్ళు గాఢంగా నిద్రపోతున్నారు. శ్రీకృష్ణుడు ఆయన చెవిలో చెప్పాడు కదా వసుదేవుడు కొన్ని మాటలు. ఆ మాటల ప్రకారం దేవకి ఈ పిల్లవాడిని పట్టుకుపోతున్నాను, హరి యొక్క ఆజ్ఞని నేను పరిపాలిస్తున్నాను అని ఆ బాబుని తీసుకుని ఇలా వక్షస్థలానికి పెట్టుకున్నట్ట. చాలామంది చెప్పినట్టుగా గంపలో నెత్తి మీద పెట్టుకోవాలా, బిడ్డని కరముల రొమ్మునకు అడ్డముగా పెట్టుకుని ఇలా 2 చేతులతో ఇలా వక్షస్థలం మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని బయటకు వచ్చాట. బయటకు వచ్చి కాపలా వాళ్ళు ఏమైనా చూస్తున్నారని చూస్తే ఏనుగెక్కి తొక్కిన కదలనట్టుగా కుంభకర్ణుల్లాగా ఒకటే గుర్రు. కొంతమంది పురాణాల్లో కూడా నిద్రపోతూ ఉంటారులేండి, అలా నిద్రపోతున్నారట వాళ్ళు. ఇలా నిద్రపోతూ ఉండగా ఆయన అమ్మాయి అని బయటకు వచ్చాడు. బయట కుంభవృష్టి. ఇక చూడండి బాబు, విద్యోత మానోగ్ర ఖజ్యోత కిరణ జిద్విద్యుద్యుతిచ్చట విభవమై జడి గురుస్తోంది. కుంభవృష్టి. ఏనుగు తొండంతో నీళ్లు విడిచిపెట్టినట్టుగా వర్షం వస్తూ ఉంటే ఈయన ఎలారా బాబు అని భయపడలా. నా దగ్గర నా స్వామి ఉన్నాడు, ఈ వర్షం నన్ను నా స్వామిని ఏమీ చేయదు, ఆయన రక్షణ ఆయందే అని నిశ్చింతగా ఆ నీళ్ళలోకి వచ్చాడు. ఆశ్చర్యం చెప్పమంటారా, ఇంత వర్షంలోంచి ఒక్క చుక్క నీరు కూడా ఆయన మీద పడ్డల్లా. బాలుడి మీద పడలేదు, ఆయన మీద పడలా. ఏం జరిగింది, 1000 పడగలతో ఆదిశేషుడు గొడుగు పెట్టాడు. 1000 పడగలు, తెల్లని పడగలు, చక్కగా వెళ్ళగొడుగు పెట్టినట్టు పెట్టాడు. తోకతో తలుపులు మూసేసేట, తాళాలు నొక్కేసేట. అంటే ఎవరైనా వచ్చినా తెలియకుండా ఉండడానికి. అది ఏం జరగదు, అయినా సరే అలా జాగ్రత్త పడి గొడుగు పడితే ఈ పడగల గొడుగులోంచి ఒక్క చుక్క కూడా పడ్డల్లా. వసుదేవుడు పైకేసి చూశాడు, చుట్టూతా వర్షం పడిపోతుంది, కాళ్ళు తడుస్తున్నాయి, కానీ నెత్తి మీద చుక్క పడదు. ఏమిటి చిత్రం ఇది, చిత్రం ఏముందిలే, చిత్రాలకి మూలమైన చిత్రపురుషుడు ఇక్కడ ఉండగా ఇంకిదేం విచిత్రం అనుకున్నాడు ఆయన. ఎందుకని, ఆదిశేషుడు కనబడ్డంలా, కనబడితే గొడుగని తెలిసేది, ఏమీ కనబడదు, ముందుకు సాగిపోయాడు. ఈ విధంగా మహానుభావుడు వర్షంలో తడవకుండా ముందుకు వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి పవిత్ర ఘట్టంతో, పూతనా సంహార ఘట్టాలతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం 6:20. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.